ఏడు ఎనిమిది శ్లోకాలు.
మత్త పరతరం నాణ్యతో కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవసర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు.
అంతటా అన్నింట అందరిలో భగవంతుణ్ణి చూడటాన్ని ఎలా అభ్యాసం చేయాలి అనేటువంటి విషయాన్ని భగవానుడు ప్రారంభించాడు. అంతటా పరమాత్మను దర్శించాలి. అంతటా పరమాత్మ ఉన్నాడు అయినప్పటికీ కనిపించడు గనక, ఇంద్రియ అగోచరుడు గనక, ఎలా మనం ఆ పరమాత్మను చూచేటువంటి అభ్యాసం చేయాలా అని చెప్తున్నారు. మనం ప్రతిరోజు కూడా చూచేటువంటి వస్తువుల్ని, వాడుకునేటువంటి వస్తువుల్ని, వాటన్నింటినీ కూడా మనకి విభూతులుగా తెలియజేయటం జరిగింది. నీటిలో ఉన్నటువంటి రుచిని నేనే అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీరు త్రాగితే దప్పిక తీరుతా ఉంది. దప్పిక తీరటానికి కారణం ఏంటంటే నీటిలో ఉన్నటువంటి రుచి. నీరు తాగితే దప్పిక తీరుద్ది. దప్పిక తీరటానికి కారణం ఏమిటి? నీటిలో ఉన్నటువంటి రుచి. ఆ రుచి రసస్వరూపుడైనటువంటి భగవంతుడిదే. భగవంతుడు రసస్వరూపుడు కాబట్టి ఆ రుచి భగవంతుడిదే. కాబట్టి నీటిలో ఉన్నటువంటి రుచిని భగవంతుడిగా చూడాలి. ఇదే గొప్ప జపం, తపం, ధ్యానం, ఉపాసన అన్ని కూడా ఇదే. నీటిని చూచినప్పుడల్లా నీటిలో ఉన్నటువంటి రుచి భగవంతుడే అనేటువంటి విషయాన్ని గనక గుర్తు చేసుకున్నట్లయితే ఇది గొప్ప తపస్సు, గొప్ప జపం, గొప్ప ధ్యానం. అదేవిధంగా సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి వెలుగు కూడా భగవంతుడే, అలా చూడాల. సూర్యచంద్రుల యొక్క ధర్మం ఏమిటంటే వెలుగునివ్వటం. ఎప్పటి నుంచో అలాగ వెలుగునిస్తూనే ఉన్నారు. కాబట్టి వెలుగునివ్వటం వాళ్ళ యొక్క ధర్మం. అయితే ఇంట్లో ఉన్నటువంటి ఏ బల్బుని వేసినా ఆ బల్బు వెలిగింది అని అంటే దానికి కారణం కరెంటు. బల్బు వెలిగింది అని అంటే దానికి కారణం కరెంటు. అదే ప్రకారంగా వెలుగు వచ్చింది అని అంటే దానికి కారణం సూర్యుడన్నా అయి ఉండాలా, చంద్రుడన్నా అయి ఉండాలా, లేకపోతే దీపం అన్నా అయి ఉండాలి. కాబట్టి వెలుగు వచ్చింది అని అంటే సూర్యుడో చంద్రుడో దీపమో ఏదో ఒకటి అయి ఉండాలి. మరి వెలుగు సూర్యుడి నుంచి వచ్చినా, చంద్రుడి నుంచి వచ్చినా, అగ్ని నుంచి వచ్చినా అది భగవంతుడే. ఇలాగా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చూస్తూ ఉండాలి. ఇక వేదాల్లో ఉన్నటువంటి ప్రణవ స్వరూపాన్ని నేనే అన్నాడు భగవానుడు. ఓం అంటే ప్రణవం అంటే ఓం, ఓంకారం. ఆ అనేటువంటిది వేదాల్లో ఉన్నది. అసలు వేదాల యొక్క స్వరూపం అంతా కూడా ఓమే. ఓము యొక్క వివరణే వేదాలు. అందువల్ల వేదాలన్నీ కూడా ఓంకారంతో ఉన్నాయి. వేదాలన్నీ కూడా ఆద్యంతాల్లో, ఆది అంతం అంటే మొదలు చివర అంతా కూడా ప్రణవమే. ఈ ఓములో ఉన్నటువంటి మూడు అక్షరాలు అకార ఒకార మకారాలు ఆ ఉ అం ఈ మూడు కలిపితే ఓం అవుతుంది. మరి ఎక్కడున్నాయండి వేదాల్లో అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి పదంలో మొట్టమొదటి అక్షరం ఆ. ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఋగ్వేదం అట్లా తీయంగానే మొట్టమొదటి పదం అగ్నిమీళే ఓం అగ్నిమీళే పురోహితం అని వస్తుంది. కాబట్టి ఆ అకారం. అలాగే యజుర్వేదంలో ఉన్నటువంటి మధ్య పదంలో ఉన్నటువంటి మధ్యక్షరం ఉ. సామవేదంలో ఉన్నటువంటి చివరి పదంలో ఉన్నటువంటి చివరి అక్షరం అమ్మ. కాబట్టి మూడు కలిపితే ఓం అవుతుంది. అంటే వేదాలన్నీ కూడా ఓంకారంలోనే ఉన్నాయి. వేదాలన్నింటా ఓంకారమే ఉంది. కాబట్టి వేదాల్లో ఉన్నటువంటిది ప్రణవస్వరూపమే. ఆ ప్రణవస్వరూపం అంటే భగవంతుడే. భగవంతుడికి ఒక పేరుంది ఓం, రూపం ఉంది ఓం. భగవంతుడికి పేరు ఓమే, రూపము కూడా ఓమే. కాబట్టి వేదాల్లో ఉన్నటువంటిది ఆ ప్రణవస్వరూపుడైనటువంటి పరమాత్మే. మనకున్నటువంటి షట్చక్రాల్లో 52 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలని కదిలించేది అక్షరాలన్నీ కూడా ఎలా కదులుతున్నాయి, మనలో నుంచి ఎలా బయటకు వస్తున్నాయి అంటే ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి 6 చక్రాల్లో ఉన్నటువంటి వేరువేరు దళాలు ఉన్నాయి. పుష్పంలో ఉన్నటువంటి దళాలలాగా ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి ప్రతీక. కాబట్టి ఆ దళం కదిలితే అక్షరం మనకు వస్తుంది. ఎవరు కదిలిస్తున్నారు? పరమాత్మ కదిలిస్తున్నాడు. లోపల ఉన్నటువంటి వాటిని బయట ఎవరు కదిలిస్తాడు? మనకు కూడా చేత కాదు కదిలించు, కనుక పరమాత్మే కదిలించాలి. ఆ ప్రకారంగా పరమాత్మ ఈ వేద మంత్రాలన్నింట ప్రణవస్వరూపంగా ఉన్నాడు. అలాగనే మనకున్నటువంటి 52 అక్షరాలతో కూడినటువంటి ఈ దళాలన్నీ కూడా పరమాత్మ కారణంగానే కదులుతూ ఉన్నాయి. ఇక 4వది, ఆకాశంలో శబ్దం నేనే అంటున్నాడు భగవానుడు. శబ్దం వచ్చింది అని అంటే ఆకాశం ఉండాలి, ఖాళీ ప్రదేశం ఉండాలి. ఖాళీ ప్రదేశం ఉంటేనే శబ్దం వస్తుంది, లేకపోతే శబ్దం రాదు. అందుకని ఆ శబ్దం కూడా భగవంతుడే. శబ్దం వచ్చేది ఆకాశంలో, ఆకాశం అంతటా ఉన్నది పరమాత్మే గనక అంతా పరమాత్మే. అలాగే నరుల్లో పౌరుషాన్ని అన్నాడు. పౌరుషం అంటే పట్టుదల. కాబట్టి మానవుల్లో పట్టుదల ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు పట్టుదలతో చేస్తుంటాం. ఆ పని మనకి బాగా ప్రయోజనకరం అనుకున్నప్పుడు బాగా పట్టుదలతో చేస్తూ ఉంటాం. మరి జంతువులు కూడా కొన్ని పట్టుదలతో ఉంటాయి కదా అని అంటే వాటికి బుద్ధితో ఆలోచించినటువంటి పట్టుదల కాదు, అది వాటి యొక్క వెనుకున్నటువంటి వాసనల ప్రభావం. దాని కారణంగా అవి పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ పౌరుషం ఏదైతే ఉందో అది పరమాత్మే. పౌరుషం అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంది, అదే పురుషార్థం అని. కాబట్టి మానవుడై పుట్టినటువంటి వాడు పురుషార్థాన్ని నిర్వర్తించాల. పురుషార్థం ఏమిటంటే చతుర్విధ పురుషార్థం అంటారు, ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మం అంటే ధర్మంగా నడుచుకోవటం, అర్థం అంటే డబ్బు సంపాదించటం, కామం అంటే కోరికలు తెచ్చుకోవటం, మోక్షం అంటే మోక్షాన్ని పొందడం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం. అయితే ఈ లోకంలో అందరికీ కూడా మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాల సంగతి బాగానే తెలుసు. ఎవరు చెప్పక్కర్లా, డబ్బు సంపాదించడాన్ని కోరికలు తెచ్చుకోవడాన్ని ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళకి బాగానే తెలుసు. కానీ ధర్మంగా నడవటం మాత్రం తెలియదు, అందుకనే మోక్షానికి దూరం అయిపోతారు. ఎవరైతే ధర్మం తప్పకుండా అర్ధకామాలను సంపాదించుకుంటారో వాళ్ళు మోక్షానికి అర్హత సంపాదించినట్టే. అంటే డబ్బు సంపాదించినా లేదా కోరికలు తీర్చుకున్నా ఈ రెండు కూడా ధర్మం తప్పకుండా ఉండాలి. అప్పుడే మోక్షానికి అర్హత అనేటువంటిది వస్తుంది. ఈ ప్రకారంగా ఈ పురుషార్థం అనేటువంటిది కూడా సాక్షాత్తు పరమాత్మే అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంతవరకు చెప్పి భగవానుడు ఇంకా కొన్ని విభూతుల్ని చెప్పబోతా ఉన్నాడు. ఎందుకని అంటే మనకి తటస్థపడేటువంటివన్నీ కూడా మనకి రావాలి. ఎందుకంటే వాటిని చూచినప్పుడల్లా మనకి ఆ భావన కలగాలి, భగవంతుడు అనేటువంటి భావన కలగాలి. అందుకని చెప్తున్నారు 9వ శ్లోకం చూడండి.
పుణ్యోగంధ పృథివ్యాం చ తేజస్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు
పుణ్యోగంధ పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు
పృథివ్యాం. పృథివి అంటే భూమి. పృథివ్యాం ఈ భూమిలో పుణ్యగంధ, మామూలు గంధం కాదు, పుణ్యగంధం. గంధం అంటే వాసన, పుణ్యగంధం అని అంటే సువాసన. భూమిలో ఉన్నటువంటి సువాసన నేనే అని భగవానుడు చెప్తున్నాడు. భూమిలో ఉన్నటువంటి సువాసన విభావసౌ, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు కూడా నేనే. అలాగే సర్వభూతేషు, సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో ఉన్నటువంటి జీవనం అంటే ప్రాణం, అది కూడా నేనే. సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో ఉన్నటువంటి ప్రాణం నేనే. అలాగే తపస్విషు, తపస్సు చేసేటువంటి వారిలో ఉన్నటువంటి తపః అస్మి, తపస్సును నేనే. తపస్సు చేసేవారిలో ఉన్నటువంటి తపస్సుని కూడా నేనే అంటున్నాడు భగవాన్. ఇక్కడ 4 విషయాలు చెప్పారు. భూమిలో ఉన్నటువంటి సువాసన నేను, అగ్నిలో ఉన్నటువంటి ప్రకాశాన్ని తేజస్సు నేను, సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఉన్నటువంటి ప్రాణాన్ని నేను, అలాగే తపస్సుల్లో ఉన్నటువంటి తపస్సు నేను అని 4 చెప్పడం జరిగింది. పుణ్యోగంధ పృథివ్యాంచ అంటే భూమికి సహజ సిద్ధంగా ఒక సువాసన ఉంది. ఆ సువాసన బాగా సిటీల్లో మాత్రం పెద్దగా తెలియదు. ఎందుకంటే సిటీల్లో ఎక్కడ భూమి కనపడదు, మొత్తాన్ని కూడా ప్లాస్టరింగ్ చేసేస్తారు. కానీ పల్లెటూళ్ళల్లో కనుకైతే, అంటే పొలాలు బాగా కనుక ఉన్నట్లయితే ఆ సువాసన ఏమిటో బాగా తెలుస్తుంది. వేసవి కాలంలో సూర్యుడి యొక్క తాపానికి బాగా వేడెక్కిపోతుంది భూమి. ఆ తర్వాత వర్షం కనుక పడితే, వర్షాకాలం వర్షం పడితే, ఆ వర్షం పడగానే భూమిలో నుంచి ఒక సువాసన బయటకు వస్తుంది. అదే పుణ్యగంధ. పుణ్యగంధ పుణ్యమైనటువంటి గంధం అంటే సువాసన. కాబట్టి ఈ ప్రకారంగా భూమిలో ఒక రకమైనటువంటి సువాసన ఉంది, ఆ సువాసన నేనే అని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి వర్షాకాలంలో భూమి బాగా ఎండి ఎండి ఉన్న తర్వాత పడేటువంటి వర్షం కారణంగా వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో, కమ్మటి వాసన, ఇది పొలాల్లో కనుకైతే బాగా తెలుస్తుంది. అది భూమి యొక్క సహజమైనటువంటి వాసన. అది భగవంతుడి యొక్క విభూతి అని మనం ఉపాసన చేయాలి. ఆ సువాసన మనకి ముక్కు పుటాలకి తగలగానే ఇది పరమాత్మే, ఇది భగవంతుడే అనేటువంటి భావన చేయాలి, అలా ఉపాసన చేయాలి. మనం ఎప్పుడు కూడా ఉపాసన ఉపాసన అనేటువంటి మాట వింటాం. ఉపాసన అంటే ఉపా ప్లస్ ఆసన, సమీపంగా కూర్చోటం. అంటే మన మనస్సు భగవంతుడినే ఎప్పుడు స్మరిస్తూ ఉంటే అది ఉపాసన. అలాగే ఉపాసన అంటే అది చేసేటువంటి విధానం ఒకటి ఉంది. ఏమిటంటే అల్పమైనటువంటి వాటిల్లో అధికమైనటువంటి దాన్ని చూడటం, అల్పమైన వాటిల్లో అధికమైనటువంటి దాన్ని చూడటం ఉపాసన అంటారు. మనం ఏం చేస్తున్నాం, దేవాలయానికి పోతే అక్కడ ఏముంది, దేవుడి యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహం రాతితో చేసిందైనా కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది కావచ్చు, లేకపోతే మట్టితో చేసింది కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి మనం అక్కడ ఏం చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం, భక్తితోటి ప్రదక్షిణాలు చేస్తాం, ఆ తర్వాత పూజ చేస్తాం, కొబ్బరికాయ కొడతాం, నైవేద్యం పెడతాం, కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఎవరికి చేస్తున్నావు నువ్వు, ఆ రాతికి చేస్తున్నావా లేకపోతే ఆ మట్టి ముద్దకి చేస్తున్నావా, అలా అనుకుంటున్నావా? అనుకోవట్లా. రాముల వారండి, శ్రీకృష్ణుడండి, వెంకటేశ్వర స్వామి అండి, విఘ్నేశ్వరుడండి అని అట్లా అనుకుంటున్నారు. అంటే అల్పమైనటువంటి రాతిలో అధికమైనటువంటి భగవంతుడిని చూడటమే ఉపాసన. కాబట్టి ఉపాసన అంటే అల్పమైనటువంటి దానిలో అధికమైనటువంటి దాన్ని చూడాల. అందుకని ఇక్కడ కూడా మరి భూమి ఉంది, అల్పమైంది, కానీ అందులో మనం చూడాల్సింది ఏమిటనంటే భగవంతుణ్ణి. ఎట్లా చూస్తాం భగవంతుణ్ణి, దాంట్లో ఉన్నటువంటి పుణ్యగంధం సువాసన భగవంతుడు అని. కాబట్టి భూమి అల్పం కదా, అయినప్పటికీ అక్కడ పరమాత్మను చూడాలి. ఇక ఈ పుణ్యగంధం అని అంటే దీనికి యోగ శాస్త్రంలో మరొక అర్థం ఉంది. ఏమిటది అంటే అసలు పృథివీతత్వం అనేటువంటిది బయట కాదయ్యా, లోపల ఉన్నది. పృథివీతత్వం అంటే భూతత్వం అనేటువంటిది లోపల ఉంది, మనలోనే ఉంది. బయట ఉన్నటువంటిదేమో పంచీకరణం చెందినటువంటి భూమి. పంచీకరణం అంటే మళ్ళీ ఒక్కసారి తత్వబోధలో అది గుర్తు చేసుకోవాలి. అంటే అన్ని ఐదు పంచభూతాలు కూడా ఒకదాంతో ఒకటి కలిసి పంచీకరణం చెందితే స్థూలం అయిపోతాయి. అంతకుముందు తన్మాత్రలుగా ఉంటాయి, సూక్ష్మం. ఆ తన్మాత్రలేమో లోపల ఉన్నాయి, దేహంలో ఉన్నాయి. బయట ఉన్నటువంటి భూమి ఏమో పంచీకరణం చెందినటువంటి స్థూలమైనటువంటి భూమి, మన కంటికి హాయిగా కనపడుద్ది భూమి. లోపల ఉన్నటువంటి భూమి తన్మాత్ర, మనకు కనపడదు, సూక్ష్మమైనటువంటిది. కాబట్టి ఈ పృథివీతత్వం అనేటువంటిది మన లోపలే ఉంది. బయట ఉన్నటువంటి పంచీకరణం చెందినటువంటి భూమిలో అనేకమైనటువంటి కల్మషాలు ఉంటాయి, కానీ లోపల ఉన్నటువంటి భూమిలో కల్మషం అంటూ ఏమీ ఉండదు. స్వచ్ఛమైనటువంటి భూతత్వం. దాన్ని మనం ఎట్లా కల్తీ చేస్తాం, మనకి కనపడితే అన్ని కల్తీ చేస్తాం, మనకి బాగా దాంట్లో అనుభవం ఉంది బాగానే. కానీ అది మనకు లోపల ఉంది కదా, కనపడదు కదా, అందుకని దాన్ని కల్తీ చేయటానికే వీల్లేదు. అది తన్మాత్ర, సూక్ష్మమైనటువంటి పంచభూతాల్లో ఒకటి భూమి. కాబట్టి ఆ స్వచ్ఛమైనటువంటి భూతత్వం లోపల ఉంది. ఎక్కడుందండి మన లోపల అంటే అది మూలాధార చక్రంలో ఉంది. మనకి షట్చక్రాలు ఉన్నాయి కదా, ఈ షట్చక్రాల్లో మూలాధార చక్రంలో ఈ భూతత్వం ఉంది. అంటే మూలాధార చక్రం భూతత్వానికి సంబంధించింది, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క తత్వానికి సంబంధించింది. కాబట్టి యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ మూలాధార చక్రంలో తన యొక్క చిత్తాన్ని నిలుపుతాడు. అంటే ధ్యానం చేస్తూ 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 తన యొక్క దృష్టిని మూలాధార చక్రంలో నిలుపుతాడు. ఎప్పుడైతే అక్కడ మూలాధార చక్రంలో తన యొక్క మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానిస్తాడో అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. అంటే మన యొక్క మనస్సు, మన యొక్క ధ్యానపూరితమైనటువంటి మనస్సు ఎప్పుడైతే ఆ మూలాధార చక్రంలోకి పోయిందో అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ వల్ల ఆ అక్కడ ఉన్నటువంటి భూమిలో పృథ్వీ, ఆ పృథ్వీలో నుంచి పుణ్యగంధం బయటపడుతుంది. పుణ్యోగంధ పృథివ్యాంచ, అదిగో ఆ పృథ్వీలో నుంచి పుణ్యగంధం అంటే సువాసన బయటపడుతుంది. ఎట్లా తెలుసండి అంటే, యోగుల యొక్క శరీరం వాళ్ళు నెలకోసారో రెండు నెలలకోసారో స్నానం చేసినా, తిన్న తర్వాత చేయి కడుక్కోకపోయినా, వాళ్ళు ఎక్కడ మురిగ్గుంటల దగ్గర కూర్చున్నా, ఏం చేస్తున్నా, వాళ్ళ దగ్గరికి కనుక పోయి కూర్చున్నట్లయితే వాళ్ళ దగ్గర ఒక సువాసన వస్తుంది. కానీ దూరంగా చూస్తే మాత్రం మనకు అసహ్యం వేస్తుంది, కానీ దగ్గరగా కూర్చుంటే సువాసన వస్తుంది. అంటే అలా సువాసన ఎవరి దగ్గరైతే వచ్చిందో వాళ్ళే యోగులు, నిజమైన యోగులు. మిగిలినటువంటి వాళ్ళంతా మోసగాళ్ళ కింద లెక్క. అందువల్ల ఏ సుగంధ ద్రవ్యాల్ని కూడా వాడకుండా వాళ్ళ యొక్క శరీరం నుంచి సహజమైనటువంటి సువాసన వస్తుంది, అదే భగవంతుడి యొక్క స్వరూపం అని ఉపాసన చేయాలి. ఇక రెండవది, తేజశ్చాస్మి విభావసౌ అన్నారు. విభావసౌ, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు, తేజస్సు అంటే వేడి వెలుతురు అంతా కూడా తేజస్సు. అగ్నిలో ఉన్నటువంటి ఈ తేజస్సు భగవంతుడే, పరమాత్మే అని మనం ఉపాసన చేయాలి. అగ్నిలో ఉన్నటువంటి తేజస్సుని మనం భగవంతుడని విచారణ చేయాలి. తేజస్సు లేనటువంటి అగ్ని ఎక్కడ ఉంటుందా అంటే, వేడి లేనటువంటి అగ్ని, చల్లదనం లేనటువంటి ఐస్ క్రీమ్ ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. అదే ప్రకారంగా వేడి లేనటువంటి అగ్ని కూడా ఉండదు. ఆ తేజస్సుని భగవంతుడిగా ఉపాసన చేయాలి. అగ్ని జోలికి వెళ్ళామనుకోండి, చురుక్కు అనిపిస్తుంది. తెలిసి అగ్నిలో చేయిబెట్టినా, తెలియక అగ్నిలో చేయిబెట్టినా చురుక్కు మనాల్సిందే. చిన్నపిల్లలు, పసిపిల్లలు ఉన్నారనుకోండి, దోగాడుకుంటా వెళతారు. వాళ్ళకి ఏదేమిటో తెలియదు. అందుకని వేడి పదార్థం ఏదైనా ఉంటే దాంట్లో చేయిబెట్టారనుకోండి, చుర్రుమంట కేకలేస్తారు. కాబట్టి ఆ తేజస్సు భగవంతుడు ఏమండి, నేను చేయిబెట్టి చూసి చురుక్కు అనిపిస్తే అప్పుడు భగవంతుడు అని అనుకోమంటారంటే వద్దు, మనకి తెలుసు. ఎందుకంటే చేయిబెడితే చురుక్కు అంటుందని సంగతి తెలుసు. అందుకని పెట్టకుండానే అందులో ఉన్నటువంటి తేజస్సు భగవంతుడే అనేటువంటి ఆలోచన చేయాలి. అలాగనే ధ్యానం చేసేటప్పుడు ప్రారంభ దశలో జ్యోతిని తమ దృష్టిలో పెట్టుకుంటారు. జ్యోతిని దృష్టిలో పెట్టుకుంటారు. ఆ జ్యోతి అంతా దేహం అంతా తిరుగుతున్నట్టుగా, దేహం అంతా ప్రకాశం వచ్చినట్టుగా ఇలా భావిస్తూ ధ్యానం చేస్తారు. ఎందుకంటే మనసు ఏకాగ్రత కుదురుతాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అంతేగాని కూర్చోగానే ఉపన్యాసం మొదలు పెట్టారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత ఏదైనా గెస్టులు కనుకుంటే వాళ్ళ చేత మాట్లాడించి అప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమవుతాం. అంటే ఇదంతా దేనికి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాల కోసం. ఎందుకనంటే ఈ జ్యోతిలో పరమాత్మే ఉన్నాడు, ఈ జ్యోతి స్వరూపం పరమాత్మే కనుక ఆ జ్యోతిని కనుక వెలిగిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటువంటి భావనతో అలా జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి చూడండి, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంతకుముందు నిన్నటి శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం, నీరు చెప్పుకున్నాం, నీటిలో ఉన్నటువంటి రుచి పరమాత్మే అని. అలాగే ఆకాశాన్ని గురించి చెప్పుకున్నాం, శబ్దఖే, ఆకాశంలో ఉన్నటువంటి శబ్దం కూడా పరమాత్మే అని. అంటే నిన్నటి శ్లోకంలో మనం పంచభూతాల్లో రెండు చెప్పుకున్నాం, ఒకటేమో నీరు, ఇంకోటేమో ఆకాశం. మరి ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఒకటేమో అగ్ని, తేజశ్చాస్మి విభావసౌ అన్నారు కదా, అందుకని ఒకటేమో అగ్ని, మరి మరొకటేమో పుణ్యోగంధ పృథివ్యాంచ, భూమి. అంటే ఇక్కడ భూమిని అగ్ని చెప్పుకున్నాం, నిన్న నీటిని ఆకాశాన్ని చెప్పుకున్నాం. అంటే పంచభూతాలు ఎన్ని వచ్చినాయి, నాలుగు భూతాలు వచ్చినాయి, ఇంకొకటి రావాలి, అది తర్వాత ఎట్టాగొచ్చింది. కాబట్టి ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ ఎప్పుడు కూడా మనకు కనపడేవి. భూమిని మనం చూస్తున్నాం, నీటిని మనం చూస్తున్నాం, అగ్నిని మనం చూస్తుంటాం, అలాగనే వాయువుని మనం చూస్తుంటాం. అంటే గాలి వస్తుందా రావట్లేదా, అబ్బాబ్బా గాలి రావట్లేదండి, ఆ గాలి కోసం ఫ్యాన్ వేసుకుందాం మనం అనుకుంటుంటాం కదా, గాలి మనకి తెలుసు. అలాగనే ఆకాశం, ఆకాశం లేకపోతే మనం ఎక్కడో అక్కడ నిరుక్కుపోవాలి, ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి తిరుగుతూ ఉన్నాం కదా, అందుకని ఆకాశం. ఈ ప్రకారంగా ఐదు పంచభూతాలతోటి మనకి ప్రతిరోజు కూడా వ్యవహారం ఉంది వాటితోటి. అందుకని భూమిలో ఉన్నటువంటి వాసన సువాసనని భగవంతుడిగా చూడు, నీటిలో ఉన్నటువంటి రుచిని భగవంతుడిగా చూడు, అగ్నిలో ఉన్నటువంటి వేడిని లేదా తేజస్సుని భగవంతుడిగా చూడు, ఆకాశంలో శబ్దాన్ని భగవంతుడిగా చూడని మనకి అవి ఇవి చెబుతూ పంచభూతాల్లో ఉన్నటువంటి నాలుగింటిని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా పంచభూతాలని కూడా పరమాత్మగా భావించడం అనేది మనం నేర్చుకోవాలి. పంచభూతాలు అల్పమైనవి, పరమాత్మ ఉన్నతమైనటువంటి వాడు. అందుకని అల్పమైనటువంటి పంచభూతాల్లో ఉన్నతమైనటువంటి పరమాత్మను దర్శించడమే ఉపాసన. ఉపాసన అంటే అని చెప్పుకున్నాం, అల్పమైన దానిలో అధికమైన దాన్ని భావించడమే. ఇక మూడవది ఏమో జీవనం సర్వభూతేషు అన్నారు, ఇదే వాయువుని గురించి చెప్పటం. అదేమిటండి, వాయువుని చెప్పలేదు కదండి ఇక్కడ, చెప్పకపోయినా చెప్పారు. ఎందుకనంటే జీవనం సర్వభూతేషు, సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఉన్నటువంటి ప్రాణాన్ని నేనే అంటున్నాడు. ప్రాణులన్నింటిలో ఉన్నటువంటి ప్రాణాన్ని నేనే అంటున్నాడు భగవాన్. ఇక్కడ ఈ లోకంలో సమస్తమైనటువంటి భూతాలంటే మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ, చెట్లు కానీ, అలాగనే ఇంకా కప్పలు, చేపలు, బల్లులు, నల్లులు, పిల్లులు, అన్నీ ఏవైనా సరే ఎట్లా జీవిస్తున్నాయి, ప్రాణంతో జీవిస్తున్నాయి. అందరికీ తెలుసు ప్రాణం ఉందండి, పోతే ప్రాణం పోయిందండి, అందుకని ఇంకా జీవించేది జీవనం పోయింది. ప్రాణంతో అన్నీ కూడా జీవిస్తా ఉన్నాయి, ఆ ప్రాణాన్ని భగవంతుడిని ఉపాసించాలంటున్నారు ఇక్కడ. అంటే మనం భగవంతుడి వల్లనే జీవిస్తున్నాం, ఇది కూడా తెలుసుకోవట్లే మనం. ఇప్పుడు మనం ఈ ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, ఇక్కడికి గాలి వచ్చి మనకు కనపడకుండా ఉన్నటువంటి గాలి కూడా ఇక్కడికి వస్తుంది, అందుకని అంటున్నాం పీల్చేస్తుంది, దాంతో అది ప్రాణంగా మారుతుంది. లోపల నుంచి పనికిరాని వస్తుంది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, అది బయటకు వదులుతాం. ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఈ పీల్చినటువంటి గాలి లోపల ప్రాణంగా మారుతా ఉంది. కాబట్టి సాధారణంగా బయట ఉన్నటువంటి వాయువు, బయట ఉన్నటువంటి వాయువు అంటే బయట ఉన్నటువంటి గాలి మన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి పోయి అది ప్రాణంగా మారుతా ఉంది. ఎట్లా మారుతుందండి, అంతేనయ్యా వాయువు అట్లా మారుద్రే అన్నాం అనుకోండి, ఓహో అట్లాగనా, సరే సరిపోయినటువంటి వాడు, వాడి పాప సరిపోయాడని డాక్టర్ గారు చెప్పేశారు, బయటపడేశారు. మనకెందుకు చెప్పారు కదా మన గురువు గారు, వాయువు గనక లోపలికి పోతే ప్రాణంగా మారుద్దని. కాబట్టి మనం సైకిల్ పంప్ ఒకటి తెచ్చి బాగా ముక్కు రంధ్రాల్లో పెట్టి బాగా గాలి కొట్టేద్దాం, టప్పులు లేచి కూర్చుంటాడు అని అనుకున్నాం అనుకోని ఏమైనా అట్నే గాలి కొట్టాం, ఆహా ఏమీ లేవాల పాప, అట్లానే ఉన్నాడు. ఎందుకని, ఇప్పుడు మనం పీల్చినటువంటి గాలి ఏమో ప్రాణం అవుతుంది, అదిగో అత్తడి ముక్కు రంధ్రాల నుంచి పంపించినటువంటిదేమో ప్రాణం కావటంలా, ఎందుకని అని అంటే ఆత్మ చైతన్య స్పర్శ వల్ల, ఆత్మ చైతన్య స్పర్శ వల్ల అక్కడ ప్రాణంగా మారుతా ఉంది మనలో. అంటే ఈ ఆత్మ చైతన్యం యొక్క స్పర్శ తగిలేటప్పటికల్లా మనస్సు ఈ శక్తిని లాక్కుంటుంది, మనసు శక్తిని అంటే చైతన్య శక్తిని లాక్కుంటుంది, దాంతో అది ప్రాణంగా మారి, మరి అక్కడ మనసు లేదు, ఎప్పుడో పోయింది. సరిపోయాడంటే ఏమిటి, చచ్చిపోయాడండి చచ్చిపోయాడండి అని అంటుంటారు మనం. చచ్చేది దేహం, పోయేది మనస్సు, చచ్చిపోయాడు. కాబట్టి చచ్చేది దేహం, పోయేది జీవుడు అంటే మనస్సు. కనుక మనసు ఎప్పుడైతే పోయిందో ఆత్మ చైతన్యం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మ చైతన్యం యొక్క శక్తిని తీసుకునేటువంటి అవకాశం లేదు, అందుకని అది ఎప్పుడు కూడా జడంగానే పడి ఉండాల్సిందే. అందువల్ల ఆత్మ చైతన్య స్పర్శ కారణంగానే మనం పీల్చినటువంటి గాలి మన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి అది ప్రాణంగా మారుతా ఉంది. అందువల్ల ఈ ప్రాణం పరమాత్మే. ఎవరు మారుస్తున్నారు? ఆత్మ చైతన్య స్పర్శ అంటే పరమాత్మ వల్లనే మారుతా ఉంది. అందువల్ల ఈ ప్రాణం పరమాత్మే. జీవనం సర్వభూతేషు, అన్ని భూతాల్లో ఉన్నటువంటి జీవనం అంటే ప్రాణం పరమాత్మే. కాబట్టి ఇక్కడే మనం ఒక నీతిని కూడా నేర్చుకోవాలి, ఎలా మనం లోకంలో నడుచుకోవాలి అనేటువంటిది. ప్రాణం పరమాత్మ కదూ, మరి ప్రాణం తీసేవాడు ఎవడవుతాడు? పరమాత్మని చేసినాడేగా. అంటే ఒకడిని హత్య చేశాడు అనుకోండి, ఇప్పుడు హత్య చేశాడంటే వాడు ప్రాణం తీశాడు. కాబట్టి ప్రాణం తీశాడంటే పరమాత్మని చంపినటువంటి వాడు అనమాట. అంటే పరమాత్మను చంపుతాడని కాదు, అంటే దాని కింద లెక్క, వాడు ఎంత పాపాత్ముడు. అలాగనే ప్రాణం ఉన్నది అనే తెలియటానికి మనకు ఆకలి దప్పికలు అవుతా ఉంటాయి. కాబట్టి ఆకలైనా దప్పికైనా ఎవరికైనా సరే ఆకలి దప్పిక ఈ రెండు కనుక తీర్చగలిగితే, వాడు ఎవడో నిజంగా ఆకలిలో ఉంటే తీర్చగలిగితే అది కూడా భగవంతుడికి మనం చేసినటువంటి సేవ ఉంటుంది. ఆకలి దప్పిక తీరిస్తే భగవంతుడికి చేసిన సేవ. ఎందుకనంటే ఆ ప్రాణం భగవంతుడే కాబట్టి ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆకలి దప్పిక తీరుస్తున్నాం కాబట్టి మనం భగవంతుడికి సేవ చేసినట్టు. కనుక ఎవరిని అడిగితే మంచినీళ్ళు, ఒకవేళ పొరపాటున ఎవరిని అడిగితే ఆ మంచినీళ్ళు కనుక ఇచ్చినా కూడా మనకి పుణ్యమే, మంచిదే, భగవంతుడికి చేసినటువంటి సేవ కింద లెక్క. కాబట్టి భగవంతుడు ప్రాణస్వరూపంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇక నాలుగవదేమో తపశ్చాస్మి తపస్విషు అన్నారు. తపస్సు చేసేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి తపస్సు నేనే అని భగవానుడు చెబుతున్నాడు. అయితే తపస్సు అంటే ఏమిటో మనం సరిగ్గా అర్థం తెలుసుకోవాలి. మీకు ఎప్పటి నుంచో చాలాసార్లు చెప్పాను, తపస్సు అంటే తప్పించడం తప్పించడం తప్పించడం, తప్పించడమే తపస్సు. లేదండి నేను అయితే తపస్సు చేస్తున్నట్టే, ఎందుకంటే నేను డబ్బు కోసం బాగా తప్పిస్తున్నానండి, డబ్బు కోసం తప్పిస్తున్నావు, ఇంటి కోసం తప్పిస్తున్నావు, పెళ్లి కోసం తప్పిస్తున్నావు, భార్య కోసం తప్పిస్తున్నావు, భర్త కోసం తప్పిస్తున్నావు, పిల్లల కోసం తప్పిస్తున్నావు. అంటే మనం ఎన్ని తపస్సులు చేస్తున్నాం రోజు? చాలా చేస్తున్నాం. ఈ తపస్సులన్నీ కూడా నిన్ను ఒడ్డుకి చేర్చేయి కాదు, నిలువున ముంచేయి. మరి ఏ తపస్సు నిన్ను ఒడ్డుకి చేరుస్తుందంటే భగవంతుడిని గురించి చేసినటువంటి తపస్సు. అదిగో ఆ తపస్సు. భగవంతుడి కోసం తపన పడితే, మోక్షం కోసం తపన పడితే, జ్ఞానం కోసం తపన పడితే, ఆత్మజ్ఞానం కోసం తపన పడితే, సాధనలు చేయటం కోసం తపన పడితే, జపం కోసం, ధ్యానం కోసం, ఆత్మవిచారణ కోసం, సాక్షిభావన కోసం, బ్రహ్మనిష్ట కోసం, వీటి కోసం కనుక తపన పడినట్టయితే అది తపస్సు. అంతేగాని తపస్సు అంటే ఎక్కడికో ఏ కొండ గుహల్లోకో లేకపోతే ఏ అరణ్యాలకో పోయి అక్కడ ఏదో గడ్డాలు మీసాలు పెంచుకొని ఇవన్నీ ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. వాటన్నిటినీ భగవంతుడు తిట్టాడు, మనకు అది కూడా వచ్చింది, కాస్త చాలా దూరంలో ఉంది. అటువంటి వాళ్ళందరూ కూడా కఠినమైనటువంటి తపస్సులు చేసేటువంటి వాళ్ళందరూ ఎవరంటే నన్ను బాధ పెట్టేవాళ్ళు అని భగవానుడు చెప్పాడు. ఎందుకని? నేనున్నా మీలో, మీలో పరమాత్మనైనటువంటి నేనున్నా, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటే నన్ను బాధ పెట్టినట్టే అని భగవానుడు చెప్పాడు. అందుకని ఆ తపస్సులు చేయకూడదు. మనమేమనుకుంటామంటే ఇక్కడ కూర్చొని ఆ తపస్సులు చేసేవాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి, మందే ఉంది అని అనుకుంటాం. కానీ ఆ తపస్సులు చేసేవాళ్ళంతా భగవంతుణ్ణి బాధ పెట్టేవాళ్ళు. అందుకని అటువంటి తపస్సు చేయకూడదు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే తపస్సులు అంటే ఎండాకాలంలో పంచాగ్ని మధ్యంలో నిలబెడతారు. అంటే ఐదు చోట్ల నిప్పు ముట్టించుకొని దాని మధ్య నిలబెడతారు. ఒళ్ళంతా ఎండాకాలం అయితే అసలు తపన పుట్టుద్ది, దానితో ఈ నిప్పు. అలాగనే వర్షాకాలంలో అయితే కుత్తుగు వంటి నీటిలో నిలబడతారు. అంటే అక్కడ నది కానీ ఏదన్నా ఉంటే దాంట్లో పోయి ఇట్లా ఈ గొంతు వరకు పోయి అక్కడ తపస్సు చేస్తారు. కొంతమంది ఐస్ గడ్డ మీద కూర్చొని తపస్సు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరి చేత కాళ్ళు పైన చెట్టుకి కట్టించుకొని తలకాయ కిందకి ఎలాడేసి తపస్సు చేస్తారు. ఈ తపస్సులు చేసే వాళ్ళందరినీ భగవంతుడు విమర్శించాడు. వాళ్ళందరూ కూడా నన్ను బాధ పెడుతున్నారు అని. అందుకని అవి కాదు తపస్సులు అంటే. తపస్సులు అంటే తపించటం, అంటే పరమాత్మ కోసం తపించటం. జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలని కూడా జాగ్రత్తగా వెళ్ళి, ఇక్కడ మూడు రకాల తపస్సులు చెప్తున్నారు. జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలను కూడా ధర్మబుద్ధితో సహించి ఉండటం తపస్సు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు, వాళ్ళ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, వీళ్ళ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి భావన లేకుండా ధర్మబుద్ధితో నేను ఎప్పుడో ఏదో చేశాను దాని కారణంగానే నాకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి బుద్ధితోటి సహించి ఉండటం తపస్సు. అంటే సహనం అనేటువంటిది కూడా తపస్సే. ఆ సహనం దేనికి ఉండాలంటే ఇదిగో దీనికి ఉండాలి సహనం. అందుకని మళ్ళా సహనం పెరగాలని ముళ్ళ మీద కూర్చోవటమో ఐస్ గడ్డ మీద కూర్చోవటమో అట్టాటి చేయకూడదు. ఆ పిచ్చి పనులు కనుక చేస్తే అది తపస్సు కాదు. అందుకని మన కష్టాలు తెచ్చుకోవటం కాదు, కష్టం కనుక వచ్చి ఉన్నట్లయితే ఆ కష్టాన్ని ధర్మబుద్ధితోటి కనుక సహనం వహిస్తే అది తపస్సు. అలాగే నీవు ఏదైతే నిర్ణయించుకున్నావు ఒక లక్ష్యం, జీవితంలో నేను దీన్ని సాధించాలా అనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఎంతటి త్యాగానికైనా సరే వెనుదీయకుండా పట్టుదలతో ఉండటం ఇది తపస్సు. మానవుడి యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం మోక్షం. కాబట్టి మోక్షాన్ని అందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ మోక్షాన్ని అందుకోవటానికి మనకు వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ, ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమిస్తూ, వాటి కోసం ఏదైనా త్యాగం చేయాల్సి ఉంటే ఎంతటి త్యాగమైనా సరే వెనుదీయకుండా చేస్తే అది తపస్సు. ఇక మూడోది అంటే నిరంతరము కూడా భగవంతుడి కోసం తపించటం, పరితపించటం అనేటువంటిది తపస్సు. ఇలా మూడు రకాలైనటువంటి తపస్సులు అన్నమాట. అంటే సహనం, త్యాగం, తపన. సహనం వచ్చినటువంటి కష్టాలని ధర్మబుద్ధితో ఓర్చుకోవటం, అది సహనం. రెండవది త్యాగం. అంటే త్యాగం దేనికి? మన లక్ష్యాన్ని మనం సిద్ధింపజేసుకోవటానికి, మనం దేన్నైనా వదులుకోవాలంటే వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆ త్యాగం కూడా తపస్సు. ఇక మూడవది భగవంతుడి కోసం తపించటం. నేను మోక్షాన్ని అందుకోవాలా, నాకు భగవద్ దర్శనం కావాలా, నాకు సాక్షాత్కారం కావాలా, నాకు జ్ఞానం కావాలా, ఇలా కావాలి కావాలి కావాలని తపించటం ఏదైతే ఉందో అది కూడా తపస్సు. కాబట్టి ఈ మూడు కూడా నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చేయి. మిగిలిన తపస్సులన్నీ కూడా భగవంతుడికి దూరం చేసేవి. ప్రహ్లాదుడు చిన్నతనంలోనే ప్రహ్లాదుడు ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డాడు, అన్నిటికీ ఓర్చుకున్నాడు. సహనం అనేటువంటిది ఉంది. అలాగనే భగవంతుడి కోసం తప్పించిపోయాడు నారాయణుడు, అంతా నారాయణుడే నారాయణుడే నారాయణుడే. అలాగనే ధ్రువుడు చిన్నతనంలో 5 సంవత్సరాల వయసులోనే పినతల్లి యొక్క కోపానికి గురై అతడు తపస్సుకి వెళ్ళాడు. అలా వెళ్ళి 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు ఘోరమైనటువంటి తపస్సు చేసి నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా పసితనంలోనే ఎన్నో కష్టాలని ఎదుర్కొని, కష్టాలు ఎదుర్కొంటే మనం ఏం బాధపడక్కర్లా. ఎందుకనంటే ఒక బండరాయి ఉందనుకోండి, ఆ బండరాయిని మనం ఏం చేస్తామంటే బండరాయి మీద కూర్చుంటాం, ఏదైనా ఉమ్మొస్తే దాని మీదనే ఉమ్మూసుకుంటాం, ఇంకా పిల్లలు అయితే ఇంకేదో చేస్తూ ఉంటారా వాటి మీద, ఇక అదే కుక్కలు గిక్కలు కనుక అయితే అవి ఏది పెడితే ఇవి చేస్తూ ఉంటాయి. అదే బండరాయి కొన్ని దెబ్బలు తినదు అనుకోండి, సుత్తి దెబ్బలు ఉలి దెబ్బలు తినది, ఏమైంది విగ్రహం అయింది, దేవాలయంలో ప్రతిష్ఠించారు, పూజలు అందుకుంటుంది. కాబట్టి కష్టాలకి భయపడాల్సినటువంటి పని లేదు. కష్టాలు పడ్డాడు కాబట్టే శ్రీరాముడు భగవంతుడయ్యాడు. కనుక కష్టాలకి భయపడాల్సినటువంటి పని లేదు. కష్టం అనేది వచ్చింది అంటే అది మనల్ని బాగా నెగ్గదీయటం కోసం. బంగారం కూడా బాగా కాలిస్తేనే దాంట్లో ఉన్నటువంటి మల్లాలన్నీ పోయి స్వచ్ఛమైనటువంటి మేలి వస్తుంది. కనుక కష్టాలకు ఎప్పుడు కూడా వెనకాడాల్సిన పని లేదు. అలాగని కష్టాలను ఆహ్వానించక్కర్లా, మనకు వస్తానే ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని సహించి ఉండటమే మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఇలా ఎవరైతే కష్టాలకు ఓర్చుకున్నారో వాళ్ళే అనుకున్నది సాధించగలిగారు, అదే తపస్సు. ఆ తపస్సు అంతా కూడా భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే ఈ తపస్సు అనేటువంటి భావన ఉండాలి. ఈ ప్రకారంగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యచంద్రులు కూడా చెప్పారు కదా, అలాగనే సమస్తమైనటువంటి భూతాలు, దేన్ని చూచినప్పటికీ కూడా, ఎవరిని చూచినప్పటికీ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి అసలైనటువంటి ధర్మాన్ని, అసలైనటువంటి లక్షణాన్ని భగవంతుడిగా మనం ఉపాసన చేస్తూ సర్వత్రా పరమాత్మ దర్శనానికి మనం అర్హతను సాధించాలి. భగవంతుణ్ణి మనం దర్శించాలనంటే ముందుగా వీటిల్లో భగవంతుణ్ణి చూడాలి, వీటిల్లోనే భగవంతుడు ఉన్నాడని చూడాలి. అలా చూసిన తర్వాత ఇక అంతా పరమాత్మే అనేటువంటి స్థితికి మనం ఎదుగుతాం. అందుకని ఇది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజీలో మనం అన్నింటిలో పరమాత్మను చూడాలి. ఆ తర్వాత స్టేజీలో అన్నింటినీ పరమాత్మగా చూడాలి. అన్నింటిలో పరమాత్మను చూడాలా, అన్నింటినీ పరమాత్మగా చూడాలా, రెండింటిలో ఉన్నటువంటి తేడా ఏమిటో చూడాలి. అన్నింటిలో పరమాత్మను చూడటం భక్తి, అన్నింటినీ పరమాత్మగా చూడటం జ్ఞానం. కాబట్టి ఇప్పుడు మనం భక్తి శక్తంలో ఉన్నాం, అందుకని అన్నింటిలో పరమాత్మను చూడటం నేర్చుకోవాలా. ఇది భగవద్ దర్శనానికి అర్హత సాధన, ఉపాసన. కాబట్టి ఈ రకమైనటువంటి ఉపాసన సాగాలి. మరి ఇంకా ఎందులో ఉపాసన చేయాలి, ఎందులో పరమాత్మని దర్శించాలి అనేటువంటి విషయం మనకి తర్వాత శ్లోకంలో 10వ శ్లోకంలో చెప్తున్నారు. మనం రేపు చెప్పుకుందాం.